Vasudevaya.
శ్రీమద్ భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం శ్లోకం సంఖ్య 38. అధా జగామ భగవాన్ నారద సహతుంబురు ప్రత్యుద్ధాయాభివాద్యా సానుజోభ్యచ్చయన్ముని. సంజయుడు మరి తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం సంజయుడు ఆ విధముగా పలుకుచుండ శక్తిమంతుడైన నారదముని వీణాపాణి అయి అటకు అర్జించను. ధర్మరాజు మరియు అతని సోదరులు తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి వందనములు నర్పించుట ద్వారా ఆ మునిని సగౌరవముగా ఆహ్వానించిరి. భాష్యం శ్రీకృష్ణ భగవానుని పరమ అంతరంగిక భక్తుడైన కారణమున దేవర్షి నారదుడు ఇచ్చట భగవానునిగా సంబోధింపబడినాడు. భగవానుని ప్రేమయుక్త సేవలో వాస్తవముగా నియుక్తులైన వారు భగవానుని మరియు అతని శుద్ధ భక్తులను ఒకే స్థాయిలో గౌరవింతురు. భగవన్ మహిమలను తమ శక్తి కొలది ప్రచారము గావించుటకు ఎల్లప్పుడూ పర్యటించుచు అభక్తులకు పవిత్రతను కలిగించు ఉద్దేశంతో వారిని భక్తులుగా మార్చుటకు తీవ్రముగా ప్రయత్నించడి కారణమున అట్టి ఆంతరంగిక భక్తులు సదా భగవానునకు అత్యంత ప్రియులయుందురు. వాస్తవమునకు తన నిజస్థితి దృష్ట్యా జీవుడు అభక్తుడెన్నడునూ కాజాలడు. కాని ఎవరేని అభక్తునిగా లేదా నాస్తికునిగా అయినచో అతని స్థితి సరిగా లేదని మనము అవగతం చేసుకుని వచ్చును. ఆంతరంగిక భక్తులైన వారు అటువంటి భ్రాంతిమయ జీవులకు చికిత్స చేయుదురు గనుక శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రియులయుందురు. అభక్తులను మరియు నాస్తికులను మార్చు ఉద్దేశముతో భగవన్ మహిమలను ప్రచారము గావించు వాని కన్నను వేరొక్కడు తనకు ప్రియుడు కాబోడని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికి ఉన్నాడు. పూర్ణ పురుషోత్తముడైన భగవానునికి వసుగునటువంటి గౌరవమునే అటువంటి మహాపురుషులైన నారదుని వంటి వారికి వసగవలసి ఉన్నది. వీణాపాణి అయి శ్రీకృష్ణ మహిమలను గానము చేయుట తప్ప అన్యకార్యమెరుగని నారదుని వంటి శుద్ధ భక్తులను ఆదరించుటలో ధర్మరాజు మరియు అతని సోదరులు ఇతరులకు మార్గదర్శకులై ఉన్నారు. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం ఇక్కడ చూడవచ్చు నారదుల వారు రాగానే అంటే పూర్వకాలంలో అందరూ కూడా ఎలా ఉండేవాళ్ళు దీన్ని బట్టి మనం అర్థమవుతుంది అన్నమాట. రాజులు అనేవాళ్ళు అంతెందుకు ఈ మధ్య కాలం వరకు కూడా శ్రీకృష్ణ దేవరాయల వరకు కూడాను సాధువులంటే చాలా గౌరవం ఉండేది ఎవరికైనా కానీ. అందుకే వెంటనే లేచి నిలబడ్డాం, అడగడం, ఏంటి స్వామి ఎందుకు వచ్చారు, ఏమిటి మీ రాక కారణం, మేము ఏ విధంగా సేవ చేయగలం, ముఖ్యంగా రాజులు క్షత్రియులైన వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ఈ యుధిష్ఠిరుడు, మిగతా పాండవులు అందరూ కూడా, సోదరులు అందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు, దిగులుగా ఆలోచిస్తూ ఉన్నారు, చింతిస్తూ ఉన్నారు. ఎవరి గురించి? ధృతరాష్ట్రుడు, గాంధారి గురించి. అయినా కానీ సాధువులు ఎప్పుడైతే, అంటే ఇక్కడ నారదుడు రాగానే లేచి గౌరవిస్తున్నారు అన్నమాట. ఇంకా ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఈ శ్లోకంలో, నారదులు వారిని భగవాన్ అని సంబోధించడం జరిగింది. అధా జగామ భగవాన్ నారద, భగవాన్ నారద. మనం చెప్తుంటాం ఏమని, భగవాన్ అంటే భగవంతుడు, కృష్ణుడు. భగవంతుడు అంటే ఎవరు? సాధారణంగా మనకు తెలిసింది కృష్ణుడే కదా. భగవంతుడు అంటే కృష్ణుడు, మరి ఇక్కడ భగవాన్ నారద అంటే అంత సమానమైన వాడు అన్నమాట. ఏ విధంగా సమానం? మరి భగవంతుని అసమ ఊర్ధ్వ అని చెప్తుంది శాస్త్రం. భగవంతుడితో సమానమైన వాడు లేడు, పైన వాడు లేడు. మత్త పరతరం నాణ్యత, నాకంటే పైన ఇంకెవరు లేరని చెప్తున్నాడు కృష్ణుడు. అసమ ఊర్ధ్వ భగవంతుడు అంటే సమానమైన వాళ్ళు కానీ అందుకంటే పైన వాళ్ళు కానీ లేరు. మరి ఇక్కడ ఏ విధంగా సమానం? గుణపరంగా మరి అందరూ సమానమే, గుణాల పరంగా ప్రతి జీవి కూడా సమానమే భగవంతుడితో. సచ్చిదానంద విగ్రహ. కానీ ఇక్కడ నారదుల వారిని ఎందుకు అలా సంబోధిస్తున్నారంటే, కృష్ణుడు నారదుల వారిని నాతో సమానం, అతనితో సమానంగా పరిగణించాడు కృష్ణుడు. ఎవరిని? నారదుల వారిని కృష్ణుడు సమానంగా పరిగణించాడు. ఇంకా చెప్పాలంటే రహస్యం మనం ముందలు చదువుకున్నాం, ముందల అధ్యాయాల్లో నారదులు వారు భక్తి యొక్క అవతారం. భగవంతుడికి భక్తి యొక్క అవతారం ఏంటంటే నారదుల వారు. భగవంతుడి యొక్క భక్తి అవతారం ఉంటుందన్నమాట, అది ఏంటంటే నారదుల వారు. ఇంకా మన సంప్రదాయంలో ఈయన మనకి గురువు, ప్రధానమైన ఆచార్యుడు మనకి. కాబట్టి సమానం, అటువంటి వాళ్ళని మాత్రమే అనాలి. ఇంకా మరి అలా అయితే నారదుల వారు శుద్ధ భక్తులు, ఇప్పుడు కూడా చాలామంది శుద్ధ భక్తులు ఉన్నారు మనం చూస్తున్నాం. మరి వాళ్ళందరూ కూడా భగవాన్ భగవాన్ అని వచ్చా? అదే రిప్రజెంట్ చేసేవాళ్ళే. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు చాలామంది మనకి శుద్ధ భక్తులు కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. ప్రభువాదులు వారు అందరినీ మరి భగవాన్ అని మనం అంటాం లేదు. భక్తి దాన సరస్వతి ఠాకూర్ వీళ్ళందరూ శుద్ధ భక్తులే. అంటే ఇది చాలా అరుదుగా వాడతారు ఈ పదాన్ని, అందరికీ వాడరు ప్రతి ఒక్కసారి కూడా. ఇదేంటంటే భగవంతుడి యొక్క భక్తి అవతారం అని ఆచార్యులు చెప్తున్నారు, మనకి ముందలు రాశారు కాబట్టి వాళ్ళకి వాడారు. కానీ ఇక్కడ ఉంది కదా శుద్ధ భక్తులు అని, రేపు ఇంకొక, ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి ఈ రోజుల్లో భగవంతుడిగా తయారు చేస్తున్నారు. ఏంటి, అనేక సాధువుల్ని కొన్ని రోజులు అయినాక భగవంతుడు అయిపోతూ ఉంటారు. చాలామంది ఎలాంటి జనాన్ని మోసం చేస్తూ ఉంటారు. ఈ మధ్య నేను ఒక విన్నాను ఏంటంటే, ఒక మూర్ఖుడు ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరిలోనే వెస్ట్ గోదావరిలోనే ఉన్నాడు. ఎలా అంటే, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాడు, తిలకం ఇట్లాగా ఎర్రగా పైకి పెడతాడు, పూజ అంతా అయిపోయాక ఫ్లూట్ తీసుకొని నిలబడతాడంట, ఇలాగ కృష్ణుడు నిలబడినట్టు. కానీ ఏం చెప్పడం, నేను కృష్ణుడని ఇలాంటి ఏం చెప్పడంట. వాళ్ళు జనాలు వచ్చి సమస్యలు ఉన్నాయి వాళ్ళకి చెప్పుకుంటారంట, ఆయన వాళ్ళకున్న సమస్యలు ఆయనకి చెప్పుకుంటారు, ఈయన సమస్యలకు పరిష్కారం ఇస్తాడు. జ్యోతిష్యుడు అయి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు, మనం దానికి కాదని ఏం. కానీ ఇలా ఎందుకు చేస్తున్నాడు? కానీ ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఎలాగా ఈ వేణు మురళి తీసుకుని అందరి ముందర నిలబడి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? నీకు తెలిస్తే సమాధానం సహజంగా చెప్పొచ్చు, ఏంటి మీ సమస్యలు ఏంటి, పరిష్కారం చెప్తాను. అంతేగాని తిలకం పెట్టేసుకొని వెంకటేశ్వర స్వామి బాగా విగ్రహారాధన అంటే అభిషేకాలు అన్నీ చేసి పక్కనే నిలబడి గుళ్ళోనే ఎదురుగా అంటే ఆయనే ఈయనని జనాల్లో ఒక భ్రమ అనేది కల్పిస్తున్నాడు. ఆలోచించండి, అంటే ఏ విధంగా జనాన్ని ఏం చెప్పడం, మళ్ళీ జనంలో ఎవరికి చెప్పడం నేను భగవంతుని, కానీ జనాలు అనుకోవాలి. అందుకని వాళ్ళందరూ ఏమంటారంటే భగవద్ అవతార భగవాన్ వాళ్ళని అంటారు. కాబట్టి అందుకే మన ఆచార్యులు ఎవరిని కూడా మనం భగవంతుడి అవతారం, ఇంకా చెప్పాలంటే ప్రభుపాదులు వారు మనం భక్తుల్లో చెప్పుకుంటాం ఏంటి శక్తి ఆవేశ అవతారం అని, ప్రభుపాదులు శ్రీల ప్రభుపాదులు వారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి శక్తి ఆవేశ అవతారం అంటే భగవంతుడు ఆయనకి శక్తి ఇచ్చాడు. కృష్ణ శక్తి వినా నహితార ప్రవర్తన చెప్తున్నారు. ఏంటి మనకి కృష్ణుడి యొక్క శక్తి లేకుండా ఎవరు కూడా ప్రచారం చేయలేరు. ప్రచారం కానీ చేస్తే దాని ఫలితం మళ్ళీ వేరే వాళ్ళు భక్తులు అవ్వాలంటే అది కృష్ణు యొక్క శక్తి వాళ్ళలో ఉంటేనే అది ఇతరులకు ఇవ్వగలరు, కృష్ణుడు అనుమతి ఉంటేనే అవుతారు. అంతేగాని మనం ఎంత ప్రచారం చేసినా మనం ఒకసారి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎన్నైనా చేయొచ్చు కానీ వేల మంది రావచ్చు మన కార్యక్రమాలకు. ఉదాహరణకి మనం జన్మాష్టమి చేస్తుంటాం 4,000 మంది 5,000 మంది రావచ్చు, కానీ నిజంగా భక్తులు ఏది చాలా అరుదు. ఎందుకని అటువంటి వాళ్ళకి అర్హత ఉండాలి. అంటే అర్హత అంటే వాళ్ళలో కేవలం మనం తీసుకోవాలనేది చాలు. ఇప్పుడు కలియుగంలో ఏం అర్హత అవసరం లేదు నిజాన్ని, కానీ వీళ్ళలో కూడా శుద్ధత ఉండాలి. వాళ్ళు తీసుకున్నట్లు చేయాలి, వాళ్ళు తీసుకోవాలంటే కృష్ణుడు వీళ్ళని ఉపయోగించుకోవాలి. ఈ భక్తుల్ని ఎలా ఉపయోగించుకుంటాడు, వీళ్ళలో శుద్ధత ఉంటే ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఈ విధంగా చాలామంది బయట మోసం చేస్తూ ఉన్నారు జనాన్ని భగవంతుడు అనే పేరుతో. కాబట్టి మనం ఇప్పుడు కూడా భగవాన్ అని శుద్ధ భక్తుల్ని కూడా ముఖ్యంగా కలియుగంలో ఎప్పుడు కూడా పిలవకూడదు. కలియుగంలో ఇక మీదట ఏ శుద్ధ భక్తుడిని కూడా వచ్చే శుద్ధ భక్తుడిని భగవాన్ అని పిలవకూడదు. ఎందుకని, ఎందుకంటే అందరూ కూడా మళ్ళీ ఇతనే కృష్ణుడు అనుకుంటారు, అసలు కృష్ణుని నామం చేయడం ఇవన్నీ కూడా వదిలేస్తారు. కానీ ఇక్కడ భగవాన్ నారద అని చెప్తున్నారు వ్యాసదేవుల వారు. ఎందుకంటే నారదులు వారు త్రిలోక సంచారి, ఆయన నిజంగా భగవంతుడి యొక్క భక్తి యొక్క అవతారం నారదుల వారు. ఇంకా అంతరంగిక భక్తుడు, అంతరంగిక భక్తుడు అంటే కృష్ణుడితో నిజానికి నారదుల వారికి ఒక గోపిక రూపం కూడా ఉంది కృష్ణుడితోటి గోలోకంలో. ఆయన మరి అనేక నారదుల వారు చాలా ప్రత్యేకమైన అంటే అందుకే భక్తి యొక్క అవతారం. అనేక రకాలుగా అంటే విష్ణు రకరకాల లీలల్లో మనం చూస్తే భాగవతంలో మొదట్లో మనకు ఎలా వస్తుందంటే ఒక దాసి అంటే పరిచర్యం అంటే సేవలు చేసుకునే ఒక వ్యక్తి ఆవిడగా, ఆవిడకి భర్త కూడా ఉండడు, అనేక ఇతరుల దగ్గర తిరుగుతూ ఉంటుంది, వాళ్ళతో కలుస్తూ ఉంటుంది. ఆ విధంగా నారదుల వారు పుట్టారు. అంటే చూడండి ఎలా ఉంది, ఏమనుకుంటాం మనం, సారీ ఇది మర్చిపోయాయి, ఇది నారదుల వారికి తండ్రి చిన్నప్పుడే పోతాడు అనుకుంటా, తండ్రి చిన్నప్పుడు పోతాడు, తండ్రి చిన్నప్పుడు పోతాడు. ఇది నేను చెప్తుంది ఎవరి గురించి, ఇది సత్యకామ జపాల గురించి. సత్యకామ జపాల వేరే అతను, ఇది నారదుల వారు వేరే. అయితే ఇది నారదుల వారికి చిన్నప్పుడే తండ్రి పోతాడు, తల్లి కూడా చాలా చిన్నప్పుడు పోతుంది. తల్లి తండ్రి ఇంకెళ్ళే చాలా చిన్న వయసులో పాము కరవడమో ఏదో జరిగింది. అప్పుడు భక్తి వేదాంతుల్ని సేవించి చిన్నప్పుడు నారదుల వారు ఎవరైతే భక్తి వేదాంతుల్ని సేవించడం, ఆ విధంగా భక్తులు అవడం, వాళ్ళ యొక్క ఉచ్చిష్టం తీసుకొని, అది చూస్తే మనం ఏమనుకుంటాం ఈ ప్రసాదం తీసుకొని భక్తుడయ్యాడని అనిపిస్తుంది మనకి. కానీ నిజానికి నారదుల వారు శాశ్వతంగా ఎప్పుడూ భక్తుడేనమాట. అది అది భక్తి యొక్క అవతారం. అంటే నారదుల వారు ఎప్పుడూ ఉంటారు, నారదుల వారు ఎప్పుడు భక్తిని ప్రచారం చేస్తూ మనం చూస్తే చాలామందికి ముఖ్యంగా భాగవతంలో ధ్రువుడికి ప్రహ్లాదుడికి వీళ్ళందరికీ
కూడా ఎవరు గురు? నారదులు వారే. అనేక మంది రాజుల్ని మనం శాస్త్రం అనేక చోట్ల వస్తుంటారు నారదులు వారి ప్రస్తావన. నారదులు ఎప్పుడు కూడా నారాయణుడు భక్తుడు, కృష్ణుడు భక్తుడు. కృష్ణుడు భక్తుడా నారాయణుడు భక్తుడా నారదులు వారు? ఇద్దరికీ భక్తుడే. ఎందుకని? నారాయణుడితో అనేక లీలలు ఉన్నాయి, అదేవిధంగా కృష్ణుడికి గోలోకంలో కృష్ణుడితో పాటు కూడా ఈయనక లీలలు ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే, అందుకనే మనం ఒకసారి సందేహం వస్తుంది మనకి, మనం అందరం నిజంగా గోలోకం వెళ్తామా లేదంటే వైకుంఠం వెళ్తామా? వైకుంఠంలో ముందలుంటే ఇప్పుడు మళ్ళీ గోలోకం వెళ్తే మరి ముందలు వచ్చింది ముందు మనం గోలోకంలో కదా, అది ముందలుంది మనం వైకుంఠంలో కదా, ఇప్పుడు గోలోకం ఎలా వెళ్తాం? అర్థమైందా? మొదట మనం పడిపోయింది వైకుంఠం నుంచి పడిపోతే మళ్ళీ ఇప్పుడు మనం గోలోకం వెళ్తే మనం వెళ్ళాల్సింది వైకుంఠం కదా, మనం అక్కడ కదా ఉన్నాం. ఇది కొంచెం కష్టమైన సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం అని అనిపిస్తుంది మనకు కొన్నిసార్లు, కానీ జీవి ఎప్పుడు కూడా అభక్తుడు కాదని ఇక్కడ చెప్తున్నాడు. ఆత్మ ఎప్పుడు శుద్ధమైందే. ఆ విధంగా ఏంటంటే జీవికి ఆ విధంగా మారడం అనేది ఏమి అదేమి అది అసమంజసమేం కాదు. గోలోకంలో ఉండడం వైకుంఠం ఉండడం తేడా ఏముంది? రెండు చోట్ల శుద్ధ భక్తులే ఇద్దరు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ దీన్ని అర్థం చేసుకోవడం మనం నిజంగా అక్కడి నుంచి వచ్చామా ఇక్కడి నుంచి వచ్చామా ఇది ఆలోచించడం అవసరం లేదు. సో ప్రస్తుతం మనకి కృష్ణ చైతన్యం ఏదైతే ఇది అత్యుత్తమమైంది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడితో సన్నిహితంగా ఉండే ఈ సంప్రదాయం మనకి లభించింది. కాబట్టి దీంట్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ అది ఆలోచించినా కొంచెం తప్పు లేదు, పెద్ద తప్పు ఏం లేదు. ఎందుకంటే గోలోకం వైకుంఠం రెండు గుడి నుంచి ఆలోచిస్తాం కాబట్టి పెద్ద సమస్య ఏం కాదు. కానీ అందులో మన సమయాన్ని వృధా చేసుకోకూడదు, అదే ఆలోచిస్తూ దాని గురించి తెలుసుకుందామని. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తాడు. ఏమని చెప్తాడు? ఓకే, దానికంటే ముందర ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే భక్తుడు జీవి సహజంగా అభక్తుడు ఎప్పుడూ కాదు అని చెప్తున్నాడు. ఏమని? జీవి సహజంగా ఎప్పుడూ అభక్తుడు కాదు. శివోహం అంటారు తెలుసు కదా మీకు, అంటే నేను. శివోహం అంటే కాదు, చాలా మంది అదే అనుకుంటారు. శివోహం అంటే, శివ అంటే సంస్కృతంలో అర్థం శుభప్రదమైన. కాబట్టి జీవుడు ఎప్పుడు శుభప్రదమైన వాడు? ఏ విధంగా? ఎప్పుడు శుద్ధ భక్తుడే నిజానికి. ఇప్పుడంతా కలుషితమై ఉన్నాడు కాబట్టి అది శివోహం అంటే. అంతేగాని నేను శివుడినని కాదు, లేదా నేనే భగవంతుడిని, శివుడు నేను సమానం. శివుడు నువ్వు ఎప్పుడు సమానం కాదు, జీవుడు ఎప్పుడు శివుడితో సమానం కాదు. ఎప్పుడు జీవుడు శివుడు కంటే తక్కువే, అంటే మనం మాట్లాడేది శంభు ఎవరైతే జడలు వేసుకొని ఉంటాడో శివుడు, ఆ శివుడి కంటే ఎప్పుడు జీవుడు తక్కువే, ఎక్కువ కాదు సమానం కాదు. అది శివోహం అంటే. అంటే ఆ విధంగా జీవి తన యొక్క సహజ స్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడు శుభప్రదమైంది. అంటే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా శుభప్రదమైన వాళ్లే. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ అంతా కూడా పవిత్రంగా వాతావరణం అంతా చాలా బాగుంటుంది. ఎందువలన? వాళ్ళు ఉండడం వలన. అసలు అదే పవిత్రమైన స్థలం. అందువల్లనే మనకి చూడొచ్చు ఏంటి, కృష్ణుడే ముఖ్యమా బద్ధజీవులకి, భౌతిక సంసారంలో ఉన్న జీవులకి కృష్ణుడు ముఖ్యమా లేదంటే శుద్ధ భక్తుడు ముఖ్యమా? ఎవరు ముఖ్యం మనకి, మనందరికీ? ఎందుకని? కృష్ణుడికి కదా మనం సేవ చేయవలసింది. కాబట్టి శుద్ధ భక్తులే ముఖ్యం మనకి, కృష్ణుడి విగ్రహం ముఖ్యం కాదు. ఎవరికి? మనకి, అంటే బద్ధజీవులకి. కానీ ఈ బద్ధ స్థితి నుంచి మనం ఎప్పుడైతే పైకి వెళ్తాం, అంటే జీవులు మనం ఉద్ధరించబడతాం, అప్పుడు మనకి ఇద్దరు సమానంగా కనపడతారు. ఎవరు? శుద్ధ భక్తులు, కృష్ణుడు. ఎందుకని? కృష్ణుడు ఎప్పుడు వాళ్ళని సమానంగానే చూస్తున్నాడు శుద్ధ భక్తులు. కానీ మనకే కనపడ్డాను అన్నమాట కృష్ణుడు, రాయిని చూస్తాం. కానీ ఎందుకు వీళ్ళు ముఖ్యం అంటే, ఎందుకు ముఖ్యం వాళ్ళు, భక్తులు ఎందుకు ముఖ్యం? మరి వీళ్ళు మనకి కృష్ణుడికి దగ్గరికి తీసుకెళ్తారు, కృష్ణుడు ఎవరో తెలియజేయగలరు. కాబట్టి మనకు భక్తులు ముఖ్యం. కానీ చాలామంది ఇది గమనించలేరు. ఎవరైతే దీన్ని గమనించలేరో వాళ్ళనే కనిష్ట భక్తులు అంటారు. గమనించకుండా భగవంతుని సేవ చేస్తుంటారో, కృష్ణుడు కూడా చెప్తారు ఎవరైతే నా భక్తులు ఉన్నారో వాళ్ళు నాకు భక్తులు కాదు, శ్లోకం నాకు గుర్తు రావట్లేదు. కృష్ణుడు అంటాడు నా భక్తులకి ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు నాకు భక్తులు అని చెప్తారు. అందుకని ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు, భగవానుని ప్రేమయుక్త సేవలో వాస్తవముగా నియుక్తులైన వారు భగవానుని మరియు అతని శుద్ధ భక్తుల్ని ఒకే స్థాయిలో గౌరవించరు. నిజానికి ఎవరైతే సేవలో ఉంటారో భగవంతుడి సేవలో, వాళ్ళు భగవంతుణ్ణి మరియు శుద్ధ భక్తుడిని ఒకే స్థాయిలో చూస్తారండి. అంటే కనిష్ట భక్తుడు నిజమైన భక్తిలో లేనట్టు, అంతే కదా. కనిష్ట భక్తుడు విగ్రహాన్ని పూజిస్తాడు, గుళ్ళోకి వెళ్ళి ప్రణామం చేస్తాడు, భగవంతుడికి మందిరం కట్టిస్తుంటాడు, కానీ భక్తుల్ని గమనించలేడన్నమాట, భక్తుల్ని పట్టించుకోడు. వాళ్ళందరూ కూడా కనిష్ట భక్తులే, ప్రాకృత భక్తులే వాళ్ళు. అంటే అంతా కూడా భౌతికంగానే లెక్కేస్తుంటారు. భౌతికంగా అతనికి ఏం లాభం వస్తుందో మందిరం కట్టడం వల్ల, ఇట్లాగా భౌతిక కోరికలతో ఇంకా ఉంటారు. వాళ్ళ కోరికలు ఉంటాయి, భౌతిక కోరికలు ఉంటాయి ఈ కనిష్ట భక్తుల్లో. అందుకే వాళ్ళని ప్రాకృత సహజీయాలంటారు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడాను ఒక అంటే భక్తిలోకి అడుగు పెడతారు వాళ్ళు, ఎప్పుడు కూడా ప్రాథమిక స్థాయిలో ఉండకూడదు, కనిష్ట స్థాయిలో ఉండకూడదు ఎప్పుడు. ఎందువల్లంటే దీనివల్ల అపరాధం జరుగుతుంది. ఇలా ఉండడం వలన భక్తుల్ని గమనించాం, భక్తుల్ని గమనించడం వలన భక్తుల్ని గౌరవించాం సరిగ్గా. కాబట్టి మనం భక్తిలో ముందరకెళ్ళాం, పరిపూర్ణత అనేది సాధించలేం. అందరినీ ఒకే విధంగా, సాధారణంగా మనం మొదట్లో వచ్చినప్పుడు అందరూ బ్రహ్మచారి అనగానే అందరినీ గౌరవిస్తాం, సన్యాసి అనగానే గౌరవిస్తాం. ఎవరైనా సరే ఆల్రెడీ 2 ఏళ్ళు నుంచి జపం చేస్తున్నారు ఒక వ్యక్తి అంటే మనం ఓ చాలా గొప్ప భక్తుడు అని అనుకుంటాం వెంటనే. కానీ అతనిలో ఎంత భక్తి ఉందో ఏంటనేది మనకి తెలీదు. అతని స్థాయిని బట్టి మనం గౌరవించాలి. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే, అంటే ఈ విధంగా ఎలా గౌరవించాలి ఏంటని తెలుసుకోవాలంటే, అతను మధ్యమ స్థాయికి రావాల్సిందే, కానీ ఇంక వేరే మార్గం లేదు. అంటే మధ్యమ భక్తుడు కావాలి, అంటే భక్తిలో కొంచెం ముందరకెళ్ళాలి. కొంచెమైనా పురోగతి వస్తేనే ఓహో వీళ్ళందరి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎవరు ఎటువంటి భక్తుడు, ఎవరు శుద్ధ భక్తుడు, ఎవరు మధ్యమ స్థాయి భక్తుడు, ఎవరు కనిష్ట స్థాయి భక్తుడు. లేదంటే ఎప్పుడు కనిష్ట స్థాయిగానే ఉంటే అపరాధాలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. చేస్తారని చెప్పలేం, కానీ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకని అందరినీ కూడా ఒకే విధంగా గౌరవిస్తాం. ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవరికి ఏ విధంగా గౌరవించాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అది మనకు తెలియదు. మరి మనం అనొచ్చు మనం కనిష్ట స్థాయి నుంచి మధ్యమ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి, శ్రద్ధని పెంచుకోవాలి, మనలో ఉన్న శ్రద్ధని పెంచుకోవాలి. ఇంకా ఏంటంటే శుద్ధ భక్తులు ఎప్పుడు మనకి అర్థం చేసుకోవడం చాలా కష్టం. మళ్ళీ శుద్ధ భక్తుల్ని, వీళ్ళు శుద్ధ భక్తులు అని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకు ఎందుకు కష్టం? ఎందుకు కష్టం అంటే వాళ్ళు ఎప్పుడు కూడా శుద్ధ భక్తులు అని ఎప్పుడు చెప్పుకోరు, నేను కనిష్ట భక్తుడనే చెప్తుంటారు ఎప్పుడు, అది సమస్య. కాబట్టి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చెప్పుకోరు. నిజమైన శుద్ధ భక్తులు ఎప్పుడు వాళ్ళు చెప్పుకోరు నేను శుద్ధ భక్తుడని, ఇంకా నేను బద్ధజీవుడని చెప్తుంటారు. లేదా కనిష్ట భక్తుడని చెప్తారు, కానీ ఎప్పుడు కూడా శుద్ధ భక్తుడని కానీ చెప్పరు. వాళ్ళు ప్రచారం చేసేది ఏ స్థాయిలో చేస్తారంటే, నిజానికి శుద్ధ భక్తులు అందరూ ప్రచారం చేసేది మధ్యమ స్థాయిలో, అంటే మధ్యమ అధికారి స్థాయిలో వాళ్ళు ప్రచారం చేస్తారు, శుద్ధ భక్తుడి స్థాయిలో చేయరు. ఎందుకని? ఎందుకంటే ఇది ఏదైతే ఉందో ఇక్కడ, జీవులందరూ కూడా ఎప్పుడు అభక్తులు కాదు అనేది వాళ్ళు ఎప్పుడు చూస్తుంటారు. చీమ కనపడినా చీమ కూడా భక్తుడే, కాకపోతే ఇప్పుడు బద్ధ స్థాయిలో ఉంది. వాళ్ళు ఏంటంటే ఈ బద్ధ స్థితిని మర్చిపోతారు అన్నమాట. ఏది చీమ కూడా భక్తు, ప్రతి ఒక్కళ్ళు భక్తులే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడికి, కృష్ణుడు వాళ్ళందరికీ కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. కృష్ణుడికి వాళ్ళంటే ఇష్టమే, కాబట్టి వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకుంటూ కొనసాగుతున్నారు. ఇంకా అక్కడ ప్రచారం చేయాల్సింది నాదేం లేదు, నేను చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ నాదేం లేదు. కృష్ణుడు చూసుకుంటాడు వాళ్ళు భక్తులు అవ్వాలంటే, వాళ్ళ కోరిక ఉంటే కృష్ణుడు ఎలా అయినా భక్తులను చేయగలరు, మనమేం చేయలేము. కానీ ఇక్కడ చెప్తున్నారు ఏంటి, కానీ వాళ్ళ యొక్క శక్తి ఉపయోగించి ఈ అభక్తుల్ని భక్తులుగా చేస్తారు. ఎందుకని అంటే ఓ ఈ మళ్ళీ వాళ్ళు ఒక స్థాయి దిగి ఓ వీళ్ళు భద్రస్థితిలో ఉన్నారనేది గమనిస్తారు. వాళ్ళ స్థాయి కానీ అంటే ఉత్తమ స్థాయిలోకి వెళ్ళిపోతే వాళ్ళు ఎవరితో ఏమి వాళ్ళు కూడా ఇక్కడ మనకి ముందలు చెప్తున్నారు. అజాత శత్రు అని అంటున్నారు ఎవరిని, యుధిష్ఠిరుడు. అజాత శత్రు ఆత్మ శత్రువులు ఎవరు లేరు. అదేవిధంగా శుద్ధ భక్తులకు కూడా ఏ శుద్ధ భక్తుడికి కూడా శత్రువులు లేరు. ఎవరున్నారు, శత్రువులు ఎవరు లేరు. అసలు ఏ శుద్ధ భక్తుడికి కూడా శత్రువులు ఎక్కడా లేరు. మరి ఎక్కడ ఉన్నారు శత్రువులు, మనస్సులో ఉన్నారు. ఈ మనస్సు వలన మనం వీడి శత్రువు, వీడి మిత్రుడు, ఈమె భార్య, ఈమె పిల్ల, ఈమె కొడుకు, ఈమె మనవడు, ఇది నా ఊరు, ఇది నా దేశం, ఇవన్నీ వస్తున్నాయి ఈ మనసు ద్వారా, భౌతికమైన మనసు ద్వారా. నిజానికి వీళ్ళందరూ కూడా ఎవరు శత్రువులు కాదు. వీళ్ళందరూ నిజానికి అందరూ కూడా మిత్రులు లాంటి వాళ్ళే. ఏ స్థాయిలో, శుద్ధ భక్తుడి స్థాయిలో, నిజమైన స్థాయిలో. అంతేగాని వీళ్ళెవరు కూడా, వీళ్ళలో ఎవరు శత్రువులు లేరు. కానీ కొన్నిసార్లు ఈ బద్ధజీవులు అంటే మనం అందరం ఏంటి, ఇటువంటి శుద్ధ భక్తుడిని తెలుసుకోలేక అపరాధం చేస్తూ ఉంటాం వాళ్ళని. వెళ్ళిపో వెళ్ళిపో, మనం చూసాం ఇప్పుడు పరిస్థితి కలియుగంలో భక్తులు నీకు గమనించలేరన్నమాట, తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానమే లేదు అసలు భక్తి అంటే ఏంటి. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఏంటంటే నిజానికి భక్తి అనే పేరుతోటి లేదా సాధు అనే పేరుతోటి జనాల్ని మోసం చేయడం అనేది కూడా కలియుగంలో పెరిగిపోయింది. దానివలన కూడా జనాలకి అర్థం కాని స్థితిలో ఉన్నారు. కానీ అలాని మనకి భక్తులు ఎక్కడా లేరు, అసలు భక్తే లేదు అని అనుకోవడం అది ఒక పెద్ద భ్రమ. మళ్ళీ నిజమైన వాళ్ళు లేరనుకోవడం భ్రమ. అందువల్ల పూర్వకాలంలో మనం అనేకసార్లు చెప్పుకున్నాం ఏంటి, నిజమైన గురువుని, నిజమైన సాధువుని వెతికేవాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళు, నిజాయితీ కలిగిన వ్యక్తి అటువంటి సాధువుని వెతికి వాళ్ళ దగ్గర నేర్చుకునేవాళ్ళు జ్ఞానాన్ని. అదేవిధంగా మనం ఇస్కాన్లో కూడా చాలామంది భక్తులు ఉన్నారు. భక్తిగా ఠాకూర్ వారు చెప్తున్నారు ఏమని, తిలక గలేమాల, తిలకం పెట్టుకొని మెళ్ళలో కంటిమాల, ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళు భక్తులు కాదు. కొంతమంది ఉంటారు అలాగా వేషాల్లో. ఎందుకని వాళ్ళకి బయట జీవనం సాగడం లేదు, ఇదేదో బాగుంది. ఇందులో కొన్ని అంటే కపట బుద్ధితోటి ఇక్కడ ఏదో ఆశించి వాళ్ళు ఆ విధంగా వేషం వేసుకొని ఉంటారు అని చెప్తున్నారు. మరి ఎలాగ ఇదంతా గమనించడం అంటే, శాస్త్రం చదవాలి, మనకి శుద్ధమైన కోరిక ఉండాలి. ఏంటి, కృష్ణుణ్ణి సేవించాలి, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తి మనకు కావాలి అనేది మనం కోరుకుంటే అప్పుడు కృష్ణుడు అటువంటి మార్గాన్ని మనం చేస్తాడు. అటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని కృష్ణుడు భగవద్గీతలోని చెప్తున్నాడు, తేషాం సద్యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏనమాం ఉపయంతితే. బుద్ధియోగం, యోగం అంటే కలయిక అంటే భగవంతుడితో కలయిక. అటువంటి బుద్ధి యోగం కలిసే యోగాన్ని నేను కల్పిస్తాను. ఎవరు ఎప్పుడు కూడా నన్ను గురించి, నా ఆనందం గురించి. కానీ ఇప్పుడు జనాలందరూ ఎందుకు మోసపోతున్నారంటే, నిజానికి వాళ్ళు మోసపోవాలనుకుంటున్నారు ఏంటి, వాళ్ళు ఏదో భౌతికమైన కోరికల వలన. అటువంటి మోసం చేసేవాళ్ళు కూడా అలానే తయారవుతున్నారు అదనమాట. కృష్ణుడు చెప్తున్నాడు ఎంతకంటే ఎవరైతే మరి వాళ్ళందరూ కూడా నాకు చాలా ప్రియమైన వాళ్ళు. ఎవరు ప్రియమైన వాళ్ళు, శుద్ధ భక్తులు. ఇంకా వాళ్ళు ఎవరైతే ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు, కృష్ణుడి యొక్క పనిని చేస్తున్నారు. ఇక్కడ చికిత్స అని వాడుతున్నారు, జీవులకు చికిత్స చేయుదురు ఎవరు, భక్తులు. కాబట్టి జీవులకు అంతరంగిక భక్తులైన వారు అటువంటి భ్రాంతిమయ జీవులకు చికిత్స చేయుదురు కనుక శ్రీకృష్ణ భగవానుకి అత్యంత ప్రియులై ఉందరు. ఏంట చికిత్స, భవరోగాన్ని నయం చేస్తారు. భవరోగం అంటే భౌతిక రోగం, నేను ఈ శరీరం, నా భార్య, నా ఊరు, ఇదంతా ఏదైతే ఉందో ఇది భవరోగం. నేను ఆత్మని, కృష్ణుడు నా యజమాని, నేను కృష్ణుడు యొక్క సేవకుణ్ణి అనే జ్ఞానం ఇస్తారు. కాబట్టి వీళ్ళు యొక్క, వీళ్ళు చాలా ప్రియమైన వాళ్ళు కృష్ణుడికి. నచితస్మాత్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత మహా అని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. వాళ్ళకంటే నాకు చాలా ప్రియమైన వాళ్ళు ఇంకెవరు లేరు సృష్టిలో. ఎవరు, ఎవరైతే అభక్తుల్ని, ఇతరులందరినీ కూడా అందరికి భక్తులకి దీన్ని ప్రచారం చేస్తారు. వాళ్ళు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. ముఖ్యంగా ఎవరైతే అభక్తుల్ని భక్తులుగా తయారు చేస్తున్నారో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ప్రభుపాద వారు చెప్తారు ఇంగ్లీష్లో థ్యాంక్లెస్ టాస్క్ అనమాట, కృతజ్ఞత లేని పని వాళ్ళు చేసేది. ఎవరు కూడా కృతజ్ఞత చెప్పరు అలా చేస్తే. ఇంకా ఈ కలియుగంలో వాళ్ళని తిట్టేవాళ్ళు, వీళ్ళని ద్వేషించుకునేవాళ్ళు ఎక్కువ, కానీ వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే ఓ చాలా మంచి పని చేస్తున్నారు, చాలా బాగుందని. ముఖ్యంగా ఎక్కువ బద్ధజీవులు, బద్ధజీవులు ఎప్పుడు గమనించలేవు. బద్ధజీవులు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ శుద్ధ భక్తుడి యొక్క కార్యాన్ని గమనించలేరు, తెలుసుకోలేరు. వీళ్ళు చాలా ఉత్తమమైన కార్యం చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా భౌతికంగానే చూస్తారు. ఓ కళ్ళు ఇస్తున్నారా డాక్టర్ వచ్చి, ఓ ఫ్రీగా చూస్తున్నారు డాక్టర్, ఫ్రీ క్యాంప్. ఇక్కడ ఎందుకంటే చికిత్స గురించి ఫ్రీ క్యాంప్ కాబట్టి వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. పేదలకు ఆహారం ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు గొప్పవాళ్ళు. వీళ్ళు ఏంటి హరే కృష్ణ, ఏం లేదు. ఆత్మ, ఆత్మ అయితే ఏంటి, నేను ఆత్మ అయితే ఏంటి, ఏదైతే ఏంటి, నాకు ఇప్పుడు ఇంద్రియ భోగం కావాలి అంటే మంచి ఆహారం, మైథునం కావాలి, బాగా నిద్రపోవాలి, ఆహారం నిద్ర భయం మైథునం మంచి ఇళ్ళు చాలు, ఇదే కావాల్సింది అంటే జంతువుల స్థాయిలో ఉన్నారనమాట. నిజానికి ప్రభుపాద వారు కూడా చెప్తారు యాక్చువల్గా మనం ఇప్పుడు ప్రచారం చేస్తుంది మనుషులకు కాదు జంతువులకని. కలియుగంలో దాదాపుగా ఎక్కువ శాతం జంతువులే. అర్థం కాదనమాట ఎంత చెప్పినా కూడా. ఆత్మ అనేది అర్థం కావడమే చాలా కష్టం. ఒకవేళ అర్థమైనా దాన్ని సాధన చేయాలి అనుకోవడం ఇంకా అసలు చాలా కష్టం అనమాట. ఇది మనం తెలుసుకోవాలి, ఇదే జీవితం యొక్క లక్ష్యం అని వాళ్ళకి అర్థం కావడం ఇంకా అసలు దాదాపుగా చాలా అరుదు. అందువల్లనే భక్తులు కూడా అరుదు. కాబట్టి అటువంటి శుద్ధ భక్తుల్ని ఎప్పుడు కూడా భగవంతుడితో సమానంగా గౌరవించాలి. నారదులు ఇలాంటి వాళ్ళు, శుద్ధ భక్తులు అందరినీ కూడా మనం భగవాన్ అని అనం అంతే, కానీ ఏ విధంగా అయితే నారదుల్ని గౌరవించాము అదేవిధంగా మనం కూడా శుద్ధ భక్తుల్ని ఎప్పుడు కూడా గౌరవించాలి. ఆ విధంగా ఎప్పుడు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళకి, అదే పరిపూర్ణత మనిషి జీవితానికి. ఇంక ఏం చేసినా కూడా బంధమే, భౌతిక సంసారంలో చిక్కుకొని ఉండడం. ఇంక ఏది చేసినా శుద్ధ భక్తుడికి సేవ చేయకుండా, భగవంతుని సేవించకుండా ఇంకా ఏ పని చేసినా కూడా బంధించడం, బంధింపబడ్డమే. ఇంకా చెప్పాలంటే భక్తుడిని గమనించకుండా, భక్తుడిని గౌరవించకుండా గుడి కట్టినా కూడా బందీ అయిపోతాడు. ఎందుకని? అహంకారంతో, నేను గుడి కట్టాను అనే అహంకారంతో. కృష్ణుడికే కట్టచ్చు గుడి, చాలామంది కడుతున్నారు వెంకటేశ్వర స్వామి గుళ్ళు, కానీ వాళ్ళందరూ భక్తులు ఎంతమంది ఉన్నారు చూడండి. నిజానికి వెంకటేశ్వర స్వామికి అంకితమయ్యి ఆయన సేవ చేద్దామని వాళ్ళు చాలా అరుదు, చాలా చాలా అరుదు. కాబట్టి భక్తుడిని మనం గౌరవించడం, భక్తుల్ని గుర్తించడం, భక్తుల్ని సేవించడం చాలా ముఖ్యం. హరే కృష్ణ. నాకు అర్థం కాదు మీరు కృష్ణుని కృష్ణుని సేవించాలంటే ఏం మార్గం అంటే వేరే మార్గాలు అంటే ఇప్పుడు ఏదైతే హరినామ సంకీర్తన ఉద్యమం ఇది, అవును కలియుగంలో అదే మార్గం, కలియుగంలో ఇది మార్గం, పూర్వ యుగాల్లో వేరే ఉండేది, కలియుగంలో అదే మార్గం. భౌతిక సంసారంలో ఉన్నవాళ్ళు మారవలసింది, మారాలంటే ఏం చేయాలి? ఇళ్ళు వాకిలి వదిలేసి, భార్య బిడ్డలను వదిలేసి, అన్ని వదిలేసి ఆశ్రమంలో వచ్చి కూర్చోమని ఎక్కడ చెప్పలేదే. చైతన్య మహాప్రభు చెప్తారు అదే, అదే చెప్తుంది. ఏ రకంగా మిగతా సంసారాలు వెళ్ళాలంటే స్థానే స్థితాస్థితిగా తాము తను మహా చైతన్య మహాప్రభు చెప్తారు ఎవరికి కురుక్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు, నేను నీతో వచ్చేస్తాను, అన్ని వదిలేస్తాను, నేను నీతో వచ్చేస్తాను అంటే, లేదు లేదు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు బ్రాహ్మణుడు అనమాట, మంచిగా భగవంతుడు సేవ చేసుకుంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండి భగవంతుడు సేవించుకో, నీకు నేను ఇక్కడే కనపడతాను, మళ్ళీ వచ్చి నీకు కలుస్తానంటాడు. మళ్ళీ కనపడతారు. ఎందుకని? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, చైతన్య మహాప్రభు అన్ని చోట్ల ఉన్నాడు, ఆయన చోటు తిరగాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకని? గృహస్థుడు కాబట్టి ఉండమన్నారు, ఇంకా బాధ్యతలు ఉన్నాయి అతనికి కాబట్టి. అందువల్ల ఏం చెప్తుంది శాస్త్రం మనకు ముందర కూడా, ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే బాధ్యతలు తీరినాయో అప్పుడు వదిలేయమని చెప్తున్నాడు. కానీ ఇంకా అంటి పెట్టుకుని ఇంకా బాధ్యతలు తీరినా కూడా అక్కడే కూర్చుంటే ఎలాగా? ఆ విధంగా మనం శుద్ధ భక్తులకు సేవ చేయాలి. శుద్ధభక్తులను సేవించడం అంటే మనం ఎక్కడున్నా, ముఖ్యంగా సంసారులు ఎప్పుడు కూడా శుద్ధభక్తుల ఆధ్వర్యంలోనే. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు యుధిష్ఠిరుడు కానీ వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మేమేం చేయాలని అడగడమే కాదు, చేస్తారు కూడా. మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఊరికే సరదాగా అడుగుతుంటారు కొంతమంది, స్వామి చెప్పండి స్వామి ఏం చేయమంటారు, ఎలా బాగుంటుంది అంటారు. బాగానే ఉంటుంది, ఓకే కృష్ణుడినే పూజించండి అని చెప్తాం. కష్టం చేస్తారా? చేయరు. ఏమి ఉపయోగం లేదు. స్వామి వచ్చాడు లేదా మా ప్రభు వచ్చారు చెప్పారు, సపోజ్ మీరు రేపటి నుంచి బయట తినటం మానేయండి, మంచిది అంటాం, తినడం మానేయం, ఇదిగో ఈ పని తగ్గించుకోండి, దీనివల్ల మీకు సమయం ఉండదని చెప్పామనుకోండి, అలా తగ్గించుకోండి, డబ్బులు ఎక్కువ కావాలి. మరి ఎలాగో కుదురుతుంది, వాళ్ళు చెప్పింది చేస్తే మనం మారుతాం, మనకి ఆధ్యాత్మిక పురోగతి, కానీ అలా చెయ్యం కదా. కాబట్టి ఎప్పుడు ఏ యుగంలో అయినా ఎప్పుడు కూడా మనకు శుద్ధ భక్తుల యొక్క ఆధ్వర్యంలో సేవ చేయడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం అనేది అవసరమే, ముఖ్యంగా గృహస్థులకి. అఫ్కోర్స్ బ్రహ్మచారి కూడా, ఇప్పుడు బ్రహ్మచారి అంటే ఏంటి? వాసం దాంతో గురువర్హితం అంటే గురువు దగ్గరే ఉండడం బ్రహ్మచారి అంటే. గురువు దగ్గర ఉండి గురువు ఏదైతే ఆశిస్తాడో అది చేయడమే బ్రహ్మచారి బాధ్యత, ఇంక వేరేది ఏం లేదు. గురువు బ్రహ్మచారికి వేరే పని ఏం లేదు, గురువు కోరింది చేయడమే బ్రహ్మచారి పని. మాయభక్తులను పట్టుకొని హరినామం చేస్తే మాయలో వెళ్ళిపోతారు. అంటే మీరు ఇక్కడ మాయభక్తులను పట్టుకోవడం అవును, అంటే అక్కడ మీకు తెలియదు కదా, కానీ తెలుసుకున్నారు అనుకోండి, ఇప్పుడు మాయభక్తులని వాళ్ళని వదిలేయాలి, కత్తిరించాలన్నమాట, నిర్దాక్షిణ్యంగా. అందులో సెంటిమెంట్ ఉండకూడదు. సెంటిమెంట్ అంటే ఓ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఈయన దగ్గరికి వెళ్ళాం, ఇదే సెంటిమెంట్ అనమాట. సాధారణంగా భారతీయుల్లో ఉంటుంది ఈ సెంటిమెంట్. ఏంటి, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఇది ఉంది, ఒకరోజు తీసేస్తే ఏదైపోద్ది, మా తాత ముత్తాతల నుంచి వస్తుంది ఇది. లేదా చిన్నప్పుడు మొదట్లో నాకు ఈయన చెప్పారు, మంచి మాటలు చెప్పు ఉండొచ్చు కొన్ని, కానీ అది ఆధ్యాత్మిక గురువా కాదా? ఇక్కడ మనం చెప్తుంది ఆధ్యాత్మిక గురువు గురించి. ఆధ్యాత్మిక గురువు కాకపోయి ఉండొచ్చు అతను, కానీ మనం అనుకోని ఉండొచ్చు కొన్నిసార్లు, మనం ఇతనే ఆధ్యాత్మిక గురువు అని కూడా. కొంతమంది అలా కూడా ఉన్నారు, నా గురువు ఈయనని చెప్తారు. ఏం గురువు అంటే ఏం ఉండదు, ఊరికి ఏదో మాటలు చెప్తారు, మంచి వాక్యాలు చెప్తారు, అది గురువు అక్కడ. కానీ ఆయన ఆధ్యాత్మిక గురువు కాదు, కాబట్టి అసలు ఆయన గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. అటువంటి ఆధ్యాత్మిక గురువు ఉంటే మనకి, అలా కాకుండా నేను నీ ఆధ్యాత్మిక గురువు నేను అతనే చెప్తే, మనం ఎప్పుడైతే అర్థం చేసుకున్నాం ఇది శాస్త్రం ద్వారా, అప్పుడు వెంటనే శాస్త్రం చెప్తుంది అటువంటి గురువుని వదిలేసి మంచి గురువుని స్వీకరించమని చెప్తుంది, అది ఏమి తప్పు లేదు అందులో. అటువంటిప్పుడు మీకు అవగాహన వచ్చింది కాబట్టి ఆ క్షణం నుంచి మీరు అంతకు ముందర ఏదైతే అతని నుంచి విని చేశారో అది కలుషితమై ఉంటుంది. ఉదాహరణకి నువ్వే భగవంతుడు నేను భగవంతుడు కాబట్టి మనం కృష్ణుని పూజిస్తే మనం కూడా అలా అవుతాం అని ఒక గురువు చెప్తే అతని దగ్గర ఉండి మీరు హరే కృష్ణ చేస్తూ ఉండొచ్చు, కానీ ఏ అవగాహనతో చేస్తున్నారు, నేను కృష్ణుడే గురువు కృష్ణుడే అనే అవగాహనతో చేస్తే ఏమవుతాం, మాయలోనే ఉంటాం. అలా కాకుండా ఎప్పుడే సరైన అవగాహన వచ్చిందో అప్పుడు వాళ్ళని వదిలేయాలి, అంతే. ఇంకా హరే కృష్ణ, చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు నారదులు వారు ఏ రూపంలో వచ్చారు? మంచి ప్రశ్న కానీ నాకు గుర్తులేదు ఇప్పుడు. ఎందుకంటే చైతన్య చరితామృతంలో ఉన్నాయి, అందరూ వచ్చారు, నారదుల వారు వచ్చారు, హనుమంతుడు వచ్చాడు, వ్యాసులు వారు వచ్చారు, కానీ నాకు ఇప్పుడు గుర్తులేదు. చైతన్య చరితామృతంలో ఉంటుంది, మీకు తర్వాత చెప్తాను, తర్వాత చెప్తాను కావాలంటే. ఇంకా చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే, మాయావాది భాష, మాయావాది భాష సునిలే హోయ్ సర్వనాశ్. మనం ఎప్పుడైతే మాయావాది ఇతనని తెలుసుకున్నామో ఆ క్షణం ఆపేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి పూర్వం జ్ఞానం లేదు కాబట్టి ఏదైతే వాళ్ళు చెప్పారో దానివల్ల ఎంతో కొంత తెలుసుకొని ఉంటాం. ఉదాహరణకి మాయావాదుల దగ్గర కనీసం జ్ఞానం ఏంటంటే నేను ఆత్మననే జ్ఞానం తెలుసుకోవచ్చు. అక్కడ వాళ్ళు కూడా నియమాలు పాటిస్తారు, ఇవన్నీ ఉంటాయి. కానీ అదే సమయంలో అపరాధం కూడా జరుగుతుంది. కాబట్టి మనం అంటే మాయావాదులను అనేకసార్లు తిడుతూ ఉంటాం ప్రవచనాల్లో చెప్తున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు జనాన్ని తప్పు మార్గంలో నడిపిస్తున్నారు కాబట్టి అంతే. అంతేగాని వాళ్ళంటే భక్తులకి ఏమి ఈర్ష్య ద్వేషం? ఎందుకని ఇక్కడ మనం చూస్తున్నాం ఈ శ్లోకంలో ఏంటి, ప్రతి ఒక్క జీవి సహజంగా శుద్ధ భక్తుడే, కానీ ఇప్పుడు బద్ధస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ మాయావాది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బద్ధస్థితిలో ఉండి పూర్తి జ్ఞానం తీసుకుండా పాక్షికంగా జ్ఞానాన్ని తీసుకుని ఏదైతే శాస్త్రం నుంచి మిగతా కొంత తన మానసిక కల్పన జోడించి దానికి చెప్తున్నారు కాబట్టి వాళ్ళ సాంగత్యాన్ని వదిలేస్తాం. అందుకే అటువంటి వాళ్ళు మనం తెలుసుకున్నప్పుడు అక్కడి నుంచి మనం వినం. మనం ఏదైతే తెలుసుకున్నామో, ముందలు తెలుసుకున్నాం, ఓకే, భగవంతుడి ఏర్పాటు వలన ఆయన ద్వారా మనం తెలుసుకున్నాం, మంచిదే. అతన్ని ఒక మనిషిగా మనం ఎప్పుడు గౌరవించవచ్చు, ఒక వ్యక్తిగా, సంఘంలో ఒక వ్యక్తిగా ఆ గౌరవం ఎప్పుడు ఉండొచ్చు. ప్రతి వ్యక్తిని మనం గౌరవించాలి. ఎందుకని, భగవంతుడి యొక్క సేవకుడే ప్రతి ఒక్కడు కూడా, ప్రతి ఒక్కడు కూడా భగవంతుడి యొక్క అంశే. ఆ విధంగా కాకపోతే మనం ప్రవచనంలో ఎందుకని కొంచెం గట్టిగా చెప్తామంటే వాళ్ళు దాన్ని వదిలేయాలని ఇక్కడ ఉద్దేశం, ఆ సాంగత్యాన్ని. అందుకంటే ఇంకేం లేదు, వాళ్ళంటే మనకేదో ద్వేషము, వాళ్ళని కొట్టాలను, నరకాలను. అఫ్కోర్స్ కొన్నిసార్లు అనిపిస్తుంది భక్తులకి, పూర్వం చంపేయాలని కూడా అనిపిస్తుంది భక్తులకి. ఎందుకంటే కృష్ణుడిని తిడుతుంటారు, ఎలాగా భగవంతుడికి రూపం లేదు అంటే భక్తులు ఏమనుకుంటారు, కృష్ణుడికి రూపం లేదా అనే. నిజానికి కృష్ణుడికి, భక్తులకి తెలుసు కృష్ణుడికి రూపం ఉందని, కృష్ణుడు ఉన్నాడని కూడా తెలుసు. వీడు తెలుసుకోకుండా తిట్టేస్తున్నాడు కాబట్టి కోపం వస్తుంది అనమాట, అప్పుడు ప్రదర్శిస్తుంటారు. ఆ విధంగా కొన్నిసార్లు వస్తుంటారు. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ. శ్రీల ప్రభుపాదకి జయ.